ఓం శాంతి. మురళీ డేట్ 17/8/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు తండ్రి మరియు దాదాలది కూడా అద్భుతమైన కథయే. ఎప్పుడైతే తండ్రి దాదాలోకి ప్రవేశిస్తారో అప్పుడు బ్రహ్మ కుమారి కుమారులైన మీరు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ప్రశ్న: నిశ్చితమైన డ్రామా గురించి తెలిసి ఉంటూ కూడా పిల్లలైన మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి? జవాబు: పురుషార్థం చేసి ముందుకు వెళ్ళాలి, అనగా వినాశనానికంటే ముందు బాబా స్మృతిలో ఉంటూ కర్మాతీతంగా అవ్వాలి అన్న లక్ష్యం తప్పకుండా ఉంచుకోవాలి. కర్మాతీతుగా అవటం అనగా ఇనుపయుగం నుండి స్వర్ణయుగం వారిగా అవ్వటం. పురుషార్థానికి ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే ఉంది, కావున వినాశనానికి ముందే మీ స్థితిని అచలంగా మరియు స్థిరంగా తయారు చేసుకోవాలి. ఓం శాంతి, ఓం శాంతి. ఇలా 2 సార్లు ఎవరన్నారు? ఒకరు బాబా, ఇంకొకరు దాదా. ఒక రాజు ఒక రాణి ఉండేవారు అని కథను వినిపిస్తారు కదా. ఇప్పుడివి కొత్త విషయాలు. ఇక్కడ ఒకరు తండ్రి, ఇంకొకరు దాదా. 5000 సంవత్సరాల క్రితం కూడా ఒకరు శివబాబా, ఇంకొకరు బ్రహ్మబాబా ఉండేవారు అని మీరంటారు. అందరూ శివబాబా పిల్లలే. ఆత్మలందరూ ఒక తండ్రి సంతానమే, అది తెలిసిందే. బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మ కుమారి కుమారులున్నారు. వారిని చదివించిన వారు ఎవరు? శివబాబా. ప్రజాపిత బ్రహ్మకు ఎంతో మంది బ్రహ్మ కుమారి కుమారులు పిల్లలుగా ఉన్నారు కదా. తప్పకుండా మేము శివబాబాకు పిల్లలం మరియు మనవళ్లం కూడా అని బ్రహ్మ కుమారి కుమారులు భావిస్తారు. పిల్లలుగా అయితే ముందే ఉన్నారు, ఇప్పుడు మనవళ్లగా అయ్యారు. బ్రహ్మ ద్వారా తాత నుండి వారసత్వం లభిస్తుంది. శివబాబా అని పిలవబడే తాత నుండి మీకు వారసత్వం లభిస్తుంది. కానీ బ్రహ్మ కుమారి కుమారులుగా ఉన్న కారణంగా మనం వారిని దాదా అని అంటాము. వారసత్వం తాతదే కాని దాదా అయిన బ్రహ్మది కాదు. వైకుంఠవాసులుగా అయ్యే వారసత్వం లభిస్తుంది. స్వర్గవాసులుగా బాబా ద్వారా తయారవుతామని పిల్లలకు తెలుసు. అర్ధకల్పం వారసత్వాన్ని పొందుతారు. మళ్లీ రావణుడు నుండి మీకు శాపం లభిస్తుంది. కిందకు దిగేందుకు గ్రహచారం కూర్చున్నట్లుగా అయ్యింది. మీ రాహుదశకు గ్రహచారం ఇక పూర్తయ్యింది అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. రాహుదశ అన్నింటికన్నా చెడ్డది. ఉన్నతోన్నతమైనది బృహస్పతి దశ. ఆ తర్వాత రాహుదశ కూర్చోవటంతో పంచ వికారాల కారణంగా మనం నల్లగా అయిపోయాము. దానాన్ని ఇస్తే గ్రహణం వదులుతుంది అని ఇప్పుడు మరలా బాబా చెప్తున్నారు. దానిని వారు సూర్య చంద్రుల గ్రహణంగా భావించేశారు. గ్రహణం పట్టినప్పుడు దానమిస్తారు. పంచవికారాలను దానం చేసినట్లయితే గ్రహచారం తొలగిపోతుంది. ఈ వికారాల ద్వారానే మీరు పాపాత్మలుగా అయ్యారు అని ఇక్కడ బాబా మీతో చెప్తారు. ముఖ్యమైనది దేహ అభిమానం. మొదట ఇలా సతో ప్రధానంగా ఉండేవారు, మళ్లీ సతో రజో తమోగా అయ్యారు. 84 జన్మలని తీసుకున్నారు. ఇది పక్కా నిశ్చయముంది. తప్పకుండా దేవతలే 84 జన్మలు తీసుకుంటారు. కావున మొదట వారికే తండ్రి నుండి లభించాలి. ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని కూడా అంటారు. మొట్టమొదట మిమ్మల్ని సత్యుగంలోకి పంపించాను, మళ్లీ ఇప్పుడు మీరే వచ్చి కలుసుకున్నారు. ఇంతకు ముందు కేవలం మహిమ చేసేవారు, కానీ దాని యథార్థ అర్థాన్ని ఇప్పుడే బాబా కూర్చొని వివరించారు. సర్వ వేద శాస్త్రాలు, జపతపాదులు, సూక్తులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సారం బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. చక్రమైతే చాలా సహజం. ఇప్పుడిది కలియుగం మరియు సత్యుగంల సంగమం. యుద్ధం కూడా మీ ముందుంది. సత్యుగంలో స్థాపన జరుగుతుంది అని కూడా మీకు తెలుసు. కలియుగంలో ఎంత మందైతే ఉన్నారో వారందరి శరీరాలు అంతమైపోతాయి. మిగిలిన ఆత్మలు పవిత్రంగా అయ్యి లెక్కాచారాలను తీసుకుని వెళ్ళిపోతాయి. ఇది అందరి వినాశన సమయం. ఆత్మలు శరీరాలు వదిలి వెళ్ళిపోతాయి. ఈ విషయాలు మీ బుద్ధిలో ఇప్పుడు ఉన్నాయి. ఎప్పటి వరకైతే మనం కర్మాతీత స్థితిలోకి వెళ్లమో అప్పటి వరకు సంగమ యుగంలోనే ఉంటాము. ఒక్కవైపు 550-600 కోట్ల మంది, ఇంకొక వైపు మీరు కొద్ది మంది. మీలో కూడా నిశ్చయ బుద్ధి ఉన్నవారిగా అవుతూ ఉండేవారు ఎంత మంది ఉన్నారు? నిశ్చయ బుద్ధి విజయంతి. మళ్లీ వారు వెళ్లి విష్ణు కంఠంలో హారంగా అవుతారు. ఒక్కటేమో రుద్రాక్ష మాల, ఇంకొకటేమో రూండు మాల, అంటే దేహదారిల మాల అని అంటారు. ఆ ముండముల మాలలలో చిన్న చిన్న ముఖాలుంటాయి. ఇవి గుర్తులు. ఆత్మలైన మనమే వచ్చి మళ్లీ బాబా కంఠంలో మాలలోని పూసలుగా అవుతాము. ఆ తర్వాత నెంబర్ వారీగా ఇక్కడకు వస్తాము. మాల 8 మందిది ఉంది, 108 మందిది ఉంది, 16,108 మందిది కూడా ఉంది. ఇప్పుడు 16,000 మంది ఉన్నారా లెక్క 5-10,000 మంది మాత్రమే ఉన్నారా అన్న లెక్కను ఎవరూ కనుగొనలేరు. ఈ మాలల మహిమ చెయ్యబడతాయి. వీటన్నింటినీ మీరు ఎందుకు విచార సాగర మంతనం చేస్తారు? కల్పపూర్వం సత్యత్రేతాయుగాలలో ఎంత మంది రాజులుగా అయ్యారో అంతే మంది అవుతారు. 100 మంది అయ్యారో లెక్క 200-300 మంది అయ్యారో అడగవలసిన అవసరం లేదు అని బాబా అంటారు. మీరు ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంతగా ఇవన్నీ అర్థం చేసుకుంటారు అని బాబా అంటారు. ఈరోజు మనం ఇక్కడున్నాం, రేపు వినాశనం జరుగుతుంది. మరలా సత్తిగల్లో కొద్ది మంది దేవీ దేవతలే ఉంటారు, తర్వాత వృద్ధి జరుగుతారు. సత్తిగ చిహ్నాలు కూడా కనిపిస్తాయి, లక్షల మంది వెళ్లి ఉంటారు. అంతేకాని లక్ష ఉన్నారా లెక్క 9-10 లక్షల మంది ఉన్నారా అన్నది ఖచ్చితంగా చెప్పలేరు. మీరు ఎప్పుడైతే యాక్యురేట్ గా సంపూర్ణంగా ఎందుకు అర్హులుగా అయిపోతారో అప్పుడు మీకు ఇంకా ఎక్కువగా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడు అర్థం చేసుకునేందుకు ఇంకా ఎంతో సమయముంది. ఎంతో మంది సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. యుద్ధాల ఏర్పాట్లు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. విదేశాలలో కూడా ఎన్నో ట్యాక్సులు మొదలైనవి వేస్తూ ఉంటారు. ధరలు బాగా పెరిగిపోయి మళ్లీ పూర్తిగా చౌకగా అయిపోతాయి. సత్తిగల్లో ఏ వస్తువు పైన ఖర్చు ఉండదు. గనులు మొదలైనవన్నీ నిండి ఉంటాయి. కొత్త ప్రపంచంలో వైభవాలు ఎన్నో ఉంటాయి. లక్ష్మీనారాయణ వద్ద చాలా వైభవాలు ఉండేవి కదా. శ్రీనాథ ద్వారంలో విగ్రహాల ముందు కూడా ఎన్ని వైభవాల నివేదన జరుగుతుంది. అక్కడ ఎన్నో వంటకాలు తయారు చేస్తారు మరియు తింటూ ఉంటారు. మేము దేవతలకు నివేదిస్తాము, వారికి నివేదన చెయ్యకపోతే వారు అసంతుష్టులవుతారు అని అంటారు. కానీ ఇందులో అసంతుష్టులుగా అయ్యే విషయమే లేదు. మీరు ఎవరిపైనా కోపగించుకోరు. డ్రామానుసారంగా ఈ వినాశనము జరగవలసిందేనని మీకు తెలుసు. కలియుగం మారి సత్యుగంగా అవుతుంది. డ్రామానుసారంగా ఇప్పుడు కొత్త చక్రం ప్రారంభమవ్వనున్నదని, మనం కూడా డ్రామాకు వశమై ఉన్నామని మనం డ్రామా గురించి అర్థం చేసుకున్నాము. డ్రామా అనుసారంగా బాబా కూడా వచ్చారు. డ్రామాలో ఒక్క నిమిషం కూడా కిందకు పైకి అవ్వదు. ఏ విధంగా బాబా వచ్చారో అలా ఖచ్చితంగా కల్పం తర్వాత కూడా అదే విధంగా జరుగుతుంది. శాస్త్రాలలో కల్పపు ఆయువుని పెద్దగా వ్రాసేశారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా ముందు వినాశనం ఉందని తెలుసు. ఇప్పుడు మీరు త్వర త్వరగా ముందుకు వెళుతున్నారు. బాబాను స్మృతి చేసి మనం కర్మాతీత స్థితి వరకు తప్పకుండా చేరుకోవాలి అని, అనగా ఇనుప యుగం నుండి స్వర్ణ యుగం వారిగా అవ్వాలని మీకు తెలుసు. ఇప్పుడు పురుషార్థం చెయ్యకపోతే ఇక పదవి భ్రష్టమైపోతుంది. హే ఆత్మల్లారా, ఇప్పుడు మీరు పతితంగా అయిపోయారు. అనేక రకాల వారొస్తారు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారో వారు మళ్లీ బయటకు వస్తూ ఉంటారు. మళ్లీ బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ ధర్మంలోకొచ్చి మళ్లీ దేవతా ధర్మంలోకొస్తారు. బ్రాహ్మణ ధర్మంలోకి రాకపోతే దేవతా ధర్మంలోకి ఎలా వస్తారు? బ్రాహ్మణులు దిన ప్రతిదినం వృద్ధి జరుగుతూ ఉంటారు. వినాశనం ముందుకు వచ్చేసింది. వీరు చెప్పింది నిజమే అని గమనిస్తారు. ఆ తర్వాత మళ్లీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి జరిగి నిండుగా అవుతుంది. ఆ తర్వాత మళ్లీ తిరిగి వెళతారు. దేవతల వృక్షం పెరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగము అని అంటారు. గంగా మరియు సాగరుల మేళాన్ని చూపిస్తారు. ఇది సంగమయుగ గాయనమే. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. వీరు జ్ఞాన సాగరుడు మరియు వీరు జ్ఞాన సాగరం నుండి వెలువడిన జ్ఞాన గంగలు. పతిత పావనుడు అన్న పదం జ్ఞాన సాగరునికి వర్తిస్తుంది. వారు గంగని పతిత పావనిగా భావిస్తారు. వెళ్లి గంగలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ నదులు సత్తిగన్ నుండి కొనసాగుతూ వస్తాయి. ఈ రోజుల్లో నదులు కూడా ముంచేస్తూ ఉంటాయి. ప్రకృతి కూడా తమో ప్రధానంగా అయిపోయింది. సాగరం కూడా తమో ప్రధానంగా అయిపోయింది. సాగరం కొద్దిగా ఉప్పొంగితే అన్నింటినీ అంతం చేసేస్తుంది. సత్తిగంలో యమునా నది తీరంపై మనం కొద్ది మందే ఉంటాము. ఢిల్లీ స్వర్గంగా ఉండేది మరలా అలా అవ్వనున్నది. సత్తిగంలో కొద్ది మంది జీవాత్మలే ఉంటాయి. మళ్లీ మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి. ఇప్పుడిది కలియుగ అంతిమం. ఎంతమంది మనుష్యులున్నారో చూడండి. ఇది అనంతమైన నాటకం. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా తమను పాత్రదారులుగా భావించినా కాని కల్పం 5000 సంవత్సరాలది అన్నదెవరికీ తెలియదు. 84 జన్మలెక్కడా, 84 లక్షల జన్మలెక్కడా? ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీకు బాబా నుండి వారసత్వం లభిస్తుంది. బాబా మన్మనాభవ అని అంటారు, అనగా బాబాని స్మృతి చెయ్యాలి. శివ భగవాను వాచ, కృష్ణుడు జ్ఞానసాగరుడేమీ కాదు. భగవంతుడి మహిమకు మరియు దేవతల మహిమకు ఎంతో తేడా ఉంది. బాబా రచించే కొత్త రచనను సర్వగుణ సంపన్నమైనది అని మహిమ చేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. బాబా మహిమకు మరియు ఇతడి మహిమకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇది రాజయోగం కదా. భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తాడు అన్న గాయనం కూడా ఉంది. తాను నిరాకారుడు, మరి తప్పకుండా నిరాకారం నుండి సాకారంలోకి రావలసి వస్తుంది. భగవంతుడికింత మహిమ ఉన్నది, మరి వారు తప్పకుండా రావలసి ఉంటుంది. వారి జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది. ఇంకా ఎవరి జన్మ దివ్యంగా గానం చెయ్యబడదు. ఒక్కరేమో అలౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి అని కూడా పిల్లలకు అర్థం చేయించారు. వారినే భగవంతుడు అని గుర్తు చేస్తారు. మూడవ వారు అలౌకిక తండ్రి. వీరు కూడా అద్భుతమైన తండ్రి. ఈ తండ్రి దత్తత తీసుకుంటే మధ్యలో ఈ అలౌకిక తండ్రి వచ్చేస్తారు. ప్రజాపిత బ్రహ్మకెంత మంది పిల్లలున్నారు? శివ్ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. ఎంతమంది బ్రహ్మ కుమారి కుమారులుగా అవుతారు? లౌకిక తండ్రికి ఎక్కువలో ఎక్కువ 8-10 మంది పిల్లలుండొచ్చు. శివ్ బాబా పారలౌకిక తండ్రి, వారికి ఎంతో మంది పిల్లలున్నారు. ఆత్మలందరం మేము సోదరులము అని అంటారు. ఇప్పుడు సంగమ యుగంలో మళ్లీ అలౌకిక తండ్రి లభిస్తారు. ఈ జ్ఞానం మీకక్కడ ఉండదు. ఎప్పుడైతే బాబా వచ్చి కొత్త సృష్టిని రచిస్తారో అప్పుడే ప్రజాపిత బ్రహ్మ తండ్రిగా లభిస్తారు. కావున ఇది అలౌకిక జన్మ కథ. వీటిని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఆత్మకు లౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి, వీరు సంగమయుగ అలౌకిక తండ్రి. అతడు లౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి, మరియు వీరు సంగమయుగ అలౌకిక తండ్రి. లౌకిక తండ్రి సత్యగన్ నుండి ఉంటాడు. పారలౌకిక తండ్రిని అక్కడ ఎవరూ స్మృతి చెయ్యరు. అక్కడ ఉండేది ఒక తండ్రే. హే భగవంతుడా, హే పరమాత్మ అంటూ స్మృతి చెయ్యరు. మళ్లీ ద్వాపర యుగంలో ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు ఇద్దరు తండ్రులుంటారు. సంగమ యుగంలో ముగ్గురు తండ్రులుంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇప్పుడే లభిస్తారు. ఇప్పుడు మీరు వారికి చెందిన వారిగా అయ్యారు. వీరు అలౌకిక తండ్రి అని మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఈ విషయాలను బాగా తెలుసుకున్నారు మరియు స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి. సత్యగంలో స్మృతి చెయ్యవలసిన అవసరమే లేదు. దుఃఖంలో పారలౌకిక తండ్రిని అందరూ స్మరిస్తారు. ఇది చాలా సహజమైన విషయం. సత్యత్రేతాయుగాలలో ఒకే తండ్రి ఉంటారు. ద్వాపరయుగంలో ఇద్దరు తండ్రులుంటారు. ఈ సమయంలో మీరు అలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యారు. వీరి ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. పిల్లలైన మీరే బ్రాహ్మణులుగా అవుతారు. మళ్లీ మీరే దేవతలుగా అవుతారు. వినాశనం కూడా మీకోసమే జరుగుతుంది. మీరు ఈ కళ్లతో దానిని చూస్తారు. బాంబులు వదులుతారు. మనుషులైతే మరణిస్తారు కదా. జపాన్లో బాంబులు వేశారు. మనుషులు ఎలా మరణించారో చూశారు కదా. ఇప్పుడిక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మేము విసిగిపోయాము. 10-10 సంవత్సరాల వరకు కూడా యుద్ధాలు కొనసాగుతూ ఉంటాయి అని వారు స్వయము అంటారు. బాంబుల ద్వారా చిటికలో అన్ని అంతమైపోతాయి. ఒక్క నిప్పు రవ్వ అంటుకుంటే మొత్తం నగరమంతా నష్టమైపోతుంది. అవి బాంబులు. మంటలు కూడా అంటుకుంటాయి. స్థాపన మరియు వినాశనం చేసేందుకే బాబా వచ్చారు అని పిల్లలైన మీకు తెలుసు. కావున ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడిది పురుషార్థం చేసే సమయం. మాయా గడియ గడియ మీ బుద్ధి యోగాన్ని తెంచేస్తూ ఉంటుంది. మీరు అప్పుడే స్థిరంగా అచ్చలంగా ఎక్కడయ్యారు? బాబా మాయా తుఫాన్లెన్నో వస్తున్నాయి అని అంటారు. కొందరు రోజంతటిలో గంట అరగంట కూడా స్మృతి చెయ్యరు. మీరు కర్మయోగులు. 8 గంటలు ఈ సేవ చెయ్యండి. 8 గంటలు స్మృతి చెయ్యగలిగేలా ఇంతటి పురుషార్థం చెయ్యాలి. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇందులోనే శ్రమ ఉంది. గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం స్మృతి చెయ్యాలి. ఎవరైతే గ్రహస్థాన్ని వదిలారో, పిల్లలుగా అయ్యారో, వారు కూడా ఇంతగా స్మృతి చెయ్యటం లేదు అని కూడా బాబా అంటారు. ఇంట్లో ఉన్న వారింకా ఎక్కువగా స్మృతి చేస్తారు. అర్జునుడు మరియు ఏకలవ్యుని ఉదాహరణను కూడా చెప్తారు కదా. శ్రమంతా బాబాను స్మృతి చెయ్యటంలోనే ఉంది. చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. సత్యగంలో అది జరగదు. కావున పిల్లలైన మీరు అంధులకు చేతి కర్రగా కూడా అవ్వాలి. బాబాని స్మృతి చెయ్యండి, చక్రాన్ని స్మృతి చెయ్యండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి అని అందరికీ దారిని చూపించాలి. అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చెయ్యాలి. మీ స్థితిని అచలంగా స్థిరంగా ఉంచుకునేందుకు స్మృతి అభ్యాసాన్ని పెంచాలి. పొరపాట్లు చెయ్యకూడదు. 2, ఈ డ్రామా యాక్యురేట్ గా తయారు చెయ్యబడి ఉంది. కావున ఎవరిపైనా అసంతుష్టులుగా అవ్వకూడదు. నిశ్చయ బుద్ధి ఉన్న వారిగా అవ్వాలి. వరదానం తెంచటం, మలచుకోవటం మరియు జోడించటం, ఈ 3 మాటల స్మృతి ద్వారా సదా విజయీ భవ. మొత్తం చదువు మరియు శిక్షణల సారం ఈ 3 పదాలు. మొదటిది కర్మ బంధనాలను తెంచాలి. 2, తమ సంస్కార స్వభావాలను మలచుకోవాలి. 3, ఒక్క బాబాతో సర్వ సంబంధాలను జోడించాలి. ఈ 3 పదాలు సంపూర్ణ విజయీలుగా తయారు చేస్తాయి. ఇందుకోసం ఈ 9 నయనాల ద్వారా ఏ వినాశీ వస్తువులనైతే చూస్తారో అవన్నీ వినాశనమయ్యేవే అన్న ఈ స్మృతి సదా ఉండాలి. వాటిని చూస్తూ కూడా మీ నూతన సంబంధాలు నూతన సృష్టిని చూస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఓటమి ఉండదు. స్లోగన్ యోగి గుర్తు సదా క్లీన్ మరియు క్లియర్, స్వచ్ఛము మరియు స్పష్టము. అవ్యక్త ప్రేరణ పాయింట్ అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ సంకల్పంలోనైనా కూడా అపవిత్రత లేక అమర్యాద వచ్చినట్లయితే సింహాసనానికి అధికారులకు బదులుగా పడిపోయే కళలోకి వస్తారు, అనగా కిందకొచ్చేస్తారు. ఏ వికర్మ జరగకపోయినా కాని వ్యర్థ కర్మ జరిగినా అది పశ్చాత్తాపానికి బదులుగా అనుభూతికి చెందిన స్టేజ్ అవుతుంది. ఇది తప్పు, ఇలా జరగకూడదు అన్న అనుభూతి కలుగుతుంది. ఈ విషయము ముల్లులా పొడుస్తూ ఉంటుంది. కనుక ఈ వ్యర్థం నుండి కూడా విముక్తులవ్వండి. ఓం శాంతి.
ఓం శాంతి. అవ్యక్త మహావాక్యాలు అమృతవేళ యొక్క మహత్వం పైన స్వంత భాగ్యాన్ని చూడండి, ఇతరులకు సంతోషాన్ని ఇవ్వండి. ఇప్పుడు ప్రపంచంలోని వారందరికీ ఉదయం లేచినప్పటి నుండి స్వయాన్ని గురించి గాని, తమ పరివారం గురించి గాని, కార్య వ్యవహారాల గురించి గాని ఏదో ఒక చింత ఉంది. కానీ మీరు అమృతవేళ నుంచి చింతలేని చక్రవర్తులై రోజును ప్రారంభిస్తున్నారు. ప్రతి పనిని నిశ్చింత చక్రవర్తులై చేస్తున్నారు. బాప్దాదా అమృతవేళ నుండి ప్రతి పుత్రునికి ఎన్ని విధములైన భాగ్యాలు నిర్ణయింపబడి ఉన్నాయో చూస్తున్నారు. అమృతవేళలోనే భాగ్యం తీసుకుని వస్తున్నారు. ఆత్మిక మిలనపు భాగ్యాన్ని అమృతవేళలోనే తీసుకుని వస్తున్నారు కదా. ప్రతి కర్మలో మీకు భాగ్యం ఉంది చూడటం కూడా తండ్రినే చూస్తున్నారు. ఈ కనులు లభించిందే బాబాను చూచేందుకు, ఈ చెవులు లభించిందే బాబా మహావాక్యాలు వినేందుకు. కనుక ఇది గొప్ప భాగ్యం కదా. ప్రతి కర్మేంద్రియానికి భాగ్యం ఉంది. పాదాలు లభించింది బాబా అడుగులో అడుగు వేయటానికి. ఇలా ప్రతి కర్మేంద్రియానికి దేని భాగ్యం దానికి ఉంది. మొత్తం రోజులో ఎన్ని భాగ్యాలు ప్రాప్తి అయ్యాయో లిస్ట్ తీయండి. బాబాను చూశారు, బాబా మహావాక్యాలు విన్నారు, బాబా చేతిలో నిద్రించారు, బాబా చేతిలో తిన్నారు, అన్ని పనులు బాబా చేతిలో చేస్తున్నారు. సేవ చేసిన బాబా పరిచయం ఇచ్చి బాబాతో కలుపుతున్నారు. కనుక మీది ఎంత గొప్ప భాగ్యం. అచ్చా, ఓం శాంతి.